విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తభకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జగన్మాతృ స్తోత్రాన్ని, సహస్రనామ స్తోత్రాన్ని వాగ్దేవతలు అమ్మవారి సన్నిధానంలో అమ్మవారి కొలువులో వినిపించడం మొదలుపెట్టారు. ఎప్పుడైనా నామములు జపం చేసే ముందు ధ్యాన శ్లోకాలను ఉంటాయి, ధ్యానము చేశాక అప్పుడు సహస్రనామ స్తోత్రం చెయ్యాలి. అలాగే లలితా సహస్రనామానికి కూడా కొన్ని ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, వాటి గురించి నిన్న మీకు చెప్పాము. అమ్మ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ఆసనం మీద కూర్చుంటుంది. ఈ ఆసనం మీదే ఇలాగే కూర్చుంటుంది అని నిర్ణయించడానికి వెళ్ళేది. ఒక్కొక్కప్పుడు సదాశివుడి మీద కూర్చుంటుంది, ఒక్కొక్కప్పుడు సింహాసనం మీద కూర్చుంటుంది, ఒక్కొక్కప్పుడు పద్మంలో కూర్చుంటుంది. అందుకే ఏ రూపాలు ఉన్నాయో వాటన్నిటినీ వాగ్దేవతలు వర్ణించారు. ధ్యాయేత్ పద్మాసనస్థాం, ఎర్ర తామర పువ్వు మీద కూర్చుంటుంది అమ్మ. ఆ కూర్చోడంలో కూడా ఒక కాలు కిందకు పెట్టి ఒక కాలు మీద కాలు వేసి కూర్చుంటుంది. అటువంటి తల్లిని పద్మాసనస్థ. స్థ అంటే ఉన్నది, కూర్చున్నది అని అర్థం. ఆసనస్థ ఆసనం మీద ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి ఈ మందిరంలో ఉన్నారనుకోండి, వీరు మందిరస్థులు అనాలి. ఆసనం మీద కూర్చున్నప్పుడు ఆసనస్థుడు అంటాం. ఏకవచనం అయితే బహువచనం ఆసనస్థులు. అమ్మ స్త్రీవాచక స్వరూపిణి కనుక పద్మాసనస్థ. అదే పురుషుడైతే పద్మాసనస్థ అని విసర్గం ఉంటుంది సంస్కృతంలో. తెలుగులో డుమువులు చేరుతుంది కాబట్టి పద్మాసనస్థుడు. ఇక అమ్మ ముఖం ఎలా ఉంది? వికసితవదనం, విప్పారిన ముఖం. తామర పువ్వు ఎలా అయితే విచ్చుకుంటుందో, ఓ మల్లె పువ్వు మొగ్గగా ఉన్నది ఎలా విచ్చుకుంటుందో, మొగ్గగా ఉన్న మందార పువ్వు ఎలా విచ్చుకుంటుందో, అలాగే అమ్మవారి ముఖం కూడా విచ్చుకుంది. విచ్చుకోవడం అంటే అర్థం ఏంటనమాట? అమ్మ ముఖం ముడుచుకుపోకుండా సంతోషంతో ఉందని అర్థం. మనకి తెక్కెక్కువైపోయినప్పుడు మన ముఖాలు అలా ముడుచుకుపోయి అని బిగుసుగా కూర్చుంటాం అనమాట. అప్పుడు మన ముఖం చూస్తే భయం వేస్తుంది. ఎవరికైనా తెక్కొచ్చినప్పుడు వాడిని వీడియో తీసి చూపించండి, వాళ్ళు అమ్మ బాబోయ్ వీళ్ళేనా ఎంత పూర్వం ఇలా ఉన్నది అనిపిస్తున్నాను వాడు మనకి. ఇంతెందుకు కోపం వచ్చినప్పుడు ఎవడు ఫోటో వాడిది వాడు తీసుకోలేడు కనుక పక్కవాడు తీసి చూపిస్తే తెలుస్తుంది వాడి తర్వాత. ఓసారి అలాగే నాకు కూడా కోపం వచ్చినప్పుడు మా పిల్లలు ఫోటో తీసి పెట్టారు. ఓహో కోపం వచ్చినప్పుడు నా ముఖం ఎలా ఉంటుందా అనిపిస్తుంది. సంతోషంతో ఉన్నప్పుడు ముఖం వికసించిన పువ్వులో ఉంటుంది. అదే ముడుచుకుపోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, కోపం వచ్చినప్పుడు భయంకరంగా ఉంటుంది. అమ్మకి సాధారణంగా కోపం రాదు, వస్తే ప్రళయమే. ఎప్పుడు వస్తుంది కోపం? ఏ భయంకరుడైన రాక్షసుడు లోకములను నాశనం చేస్తున్నప్పుడు, లోకకంటకులైనటువంటి వాళ్ళని చంపేటప్పుడు మాత్రమే ఆవిడ క్రోధమును ఆవేశింపజేసుకుంటుంది. ఏ మహిషాసురుడో, శుంభుడో, నిశుంభుడో, భండాసురుడో, ఇలాంటి వాడు తగిలినప్పుడు అమ్మ కోపం తెచ్చుకుంటుంది. కొత్తప్పుడు కోపం ఉండదు, 24 గంటలు కోపం ఉంటే అప్పుడు అమ్మని మనలా కొలుస్తామండి. ఏ మనిషికైనా అప్పుడప్పుడు ఎప్పుడో రాకరాక కోపం వస్తే ఆ వ్యక్తిని తట్టుకుంటాం. నిత్యం కోపం వచ్చేవాడిని ఎవరిని తట్టుకోలేము. నిత్యం తెచ్చేవాడికి ఏడ్చేవాడు ఎవడన్నా సామెత ఉందిరండి. మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేది, రోజుకోసారి నేను చచ్చిపోతానో ఆయన మంచం మీద పడిపోయేది. ఓ 2-3 సార్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు పక్క వాళ్ళు, రోజు ఇదే పని కదా ఆవిడకి, అందుకని తీసుకెళ్ళడం మానేశాను. కాబట్టి రోజు చచ్చిపోయినట్టు ఇస్తే ఇంకెవడం ఏం చేయలేము. నీరసం ఎప్పుడైనా వస్తే మందు వేస్తాం, తలకాయ ఎప్పుడైనా తిరిగితే అయ్యో తల తిరుగుతుందేమో కళ్ళు తిరుగుతున్నామో 2 రోజులు రెస్ట్ తీసుకోమంటాం. ఇక రోజు తల తిరుగుడు అనుకోండి, రోజు నీరసం అనుకోండి, రోజు క్రోధం అనుకోండి, ఎవడో పట్టించుకోడు అవునా. అందువల్ల అమ్మ క్రోధమును తెచ్చుకుంటుంది. ఒత్తప్పుడు ఎప్పుడు నవ్వు ముఖంతో అందంగా వికసించిన పుష్పంలాగా ఉంటుందన్నమాట. పద్మపత్రాయతాక్షీం అన్నారు అమ్మని. తామర పువ్వు రేకులను చూశారు కదా, తామర పువ్వు రేకులు అలా వికసించినప్పుడు అందంగా ఉంటాయి, అవి విశాలంగా ఉంటాయి. ఆయత విశాలమైన అక్షీం కన్నులు కలిగిన దానిని ధ్యాయేత్ ధ్యానం చేస్తున్నాం. ఈ విశాలమైన కళ్ళు కూడా ఎటువంటి కళ్ళు అంటే తామర పువ్వు రేకులు ఎలా అయితే విచ్చుకొని విశాలంగా ఉంటాయో అలా ఉంటాయన్నమాట కళ్ళు. మీరు చూడండి ఈసారి ఏ ఎర్ర తామర పువ్వు తెల్ల తామర పువ్వు తెచ్చునండి, ఇలా కోలగా ఉంటాయి. అచ్చం మన కళ్ళల్లో ఉంటాయి. మన కళ్ళు అనకూడదు, నా కళ్ళు అమ్మవారి కళ్ళు అనుకోండి, మళ్ళీ అందరి కళ్ళు తామర పువ్వుల్లో ఉంటే ప్రమాదం. కొందరి కళ్ళు చింతాకుల్లో ఉంటాయి, కొందరి కళ్ళు బత్సాకుల్లో ఉంటాయి, కానీ అమ్మవారి కళ్ళు పద్మపత్రముల వలె విశాలముగా అందముగా ఉంటాయి. ఇంకా అమ్మ హేమాభాం పీతవస్త్రం, 2 అర్థాలు చెప్పాలి ఇక్కడ. అమ్మే బంగారపు రంగులో ఉంది, అమ్మ శరీరాన్ని చూస్తే బంగారాన్ని వేరే చూడక్కర్లా. ఇప్పుడు ఈ కండువ అంచు చూసారా, చూడడానికి బంగారపు రంగులో ఉంటుంది, బంగారం కాదనుకోండి అలా కనపడుతుంది అంతే. కానీ అమ్మవారు నిజంగా పుటం పెట్టిన బంగారం వలె ఉంటుందని ఒక అర్థం. హేమాభాం పీత వస్త్రం, బంగారపు రంగులో మెరిసిపోతున్న పసుపచ్చని బట్ట కట్టుకుందిట. అమ్మవారు కట్టుకున్న వస్త్రం పీత వస్త్రం, పసుపచ్చని బట్ట, ఆ బట్ట కూడా బంగారపు రంగులో ఉన్నది. అసలు బంగారమే ఆవిడ ఒక వస్త్రం అయిపోయిందనమాట. మా ప్రణవపీఠంలో చూశారు కదా, విజయదశమి నాడు కానీ మాఘ పూర్ణిమ నాడు కానీ సంవత్సరానికి 2 రోజులు అమ్మవారికి సువర్ణ కవచం వేస్తాం, పూర్తిగా సువర్ణ కవచం. అప్పుడు అసలు అమ్మవారిని చూస్తే శరీరానికి గగుర్పాటు కలుగుతుంది. అలాంటి సువర్ణమయమైనటువంటి పసుపచ్చని బట్ట కట్టుకుందనమాట అమ్మ. కరకలితల సత్ హేమ పద్మాంబరాంగీం, ఈ చేతుల్లో అరచేతుల్లో లసత్ ప్రకాశిస్తున్న హేమ పద్మాం బంగారపు తామర పువ్వుని ధరించింది. అమ్మవారి చేతిలో తామర పువ్వు ఉన్నది, ఆ తామర పువ్వు కూడా హేమ పద్మమే, బంగారపు తామర పువ్వే. అంగము అంటే అవయవాలు, ఈ చేతి వేళ్ళు, చేతులు, ముక్కులు, కళ్ళు, భుజాలు, వీటన్నిటిని అంగములు అంటాం. అంగములు కలిగినటువంటి పురుషుణ్ణి అంగుడని, స్త్రీనైతే అంగి అంటాం. వరాంగీం శ్రేష్టమైన అవయవాలు కలిగినది, అమ్మవారి అవయవాలన్నీ తీర్చిదిద్దినట్టు ఉంటాయి. ఉత్తమ పురుషుడు లేక ఉత్తమ స్త్రీల యొక్క అవయవాల్లో లోపం ఉండదు. ఒక్కొక్కటి చూడండి, కాలివేళ్ళు అన్ని వేళ్ళు పొట్టిగా ఉండి ఈ మధ్యలో వీళ్ళు బాగా పొడుచుకొచ్చి అసహ్యంగా ఉంటాయి. అటువంటి పాదాలకి దండం పెట్టాలంటే జుగుప్స కలుగుతుంది. లేదా వేళ్ళు బాగున్నాయంటే చర్మాన్ని చూస్తే భయం వేస్తుంది. లేదా అన్నీ బాగుంటే కళ్ళల్లో లోపం ఉంటుందో, కన్నులా పక్కకుపోయో ముక్కిలో ఉంగిపోయో ఉంటుంది. లేదా ఈ కంఠం దగ్గర ఎముక పొడుచుకు బయటకు వస్తుంది. ఇలా రకరకాల లోపాలు ఉన్నటువంటి అవయవాలతో ఎక్కువ మంది స్త్రీ పురుషులు ఉంటారట. ఏ అవయవము ఎక్కడ ఎంత ఉండాలో అలా ఉంటే ఆ పురుషుణ్ణి శ్రేష్ఠ అవయవములు కలిగిన వాడు అంటారు, స్త్రీని శ్రేష్టమైన అవయవములు కలిగిన స్త్రీ అంటారు. ఈ అవయవ లోపం వల్ల కూడా మన బుద్ధుల్లో మార్పు వస్తాయండి. మన అవయవాల్లో ఈ పక్కల్లో ఏదైనా తేడా వస్తే తిక్క పెరుగుతుందిట. పొట్ట దగ్గర కనుక కొంచెం వెడల్పు వచ్చి తేడా వస్తే, బొడ్డు దగ్గర తేడా వస్తే అటువంటి వాళ్ళకి ఆగ్రహం ఎక్కువగా ఉంటుందిట. కాళ్ళు చేతుల కంటే బాగా పొడుగ్గా ఉంటే అటువంటి వాళ్ళు నిలకడగా ఉండలేరు. అంటే ఈరోజు ఎక్కువ ఉంటే రేపు పొద్దున ఇంకో చోట ఉంటారు. వాళ్ళకి ఉద్యోగం పెర్మనెంట్గా చేయబుద్ది ఎక్కడనమాట. ఓ రోజు ఓ షాపు, మళ్ళీ నెలలాడికి జీతం తీసుకున్నాక రెండో షాపు, తర్వాత మళ్ళీ మూడో షాపుకి తిరుగుతారు. ఇలా ఏ అవయవములు వల్ల ఏ విధములైనటువంటి దిక్కుమాలిన బుద్ధులు వస్తాయో సాముద్రిక శాస్త్రంలో రాశారు. ఈ లోపములు పోతే వాళ్ళు ఉత్తమ పురుషులు. అసలు లలితా సహస్రనామం, ఈ బ్రహ్మాండ పురాణం సాముద్రిక శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రానికి కూడా ఇముడ్చుకున్న గ్రంథం. అందుకే ఈ కథలు వింటే మనలో ఉన్న కొన్ని లోపాలు పోతాయి, జాతక దోషాలు కూడా కొట్టుకుపోతాయి అన్నారు. జాతక దోషాలు చాలామందికి ఉంటాయి, ఆ దోషాలు కూడా పోతాయి తెలిసినా అండి. అది పోగొట్టేటటువంటి కథలు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే వర్ణన చాలా శ్రద్ధగా వినండి. ఇది మామూలు వర్ణన కాదు కదా. పేరుకి వ్యాసుడు బ్రహ్మాండ పురాణం రాసినా ఈ స్తోత్రము, ఈ కథ రాసింది వాగ్దేవతలు, వసింజాది వాగ్దేవతలు. వాళ్ళు రాసిందని నేను గ్రంథస్థం చేశాడు. కాబట్టి సాక్షాత్తు దేవతలు, వసింజాది వాగ్దేవతలు రచించినటువంటివి కనుక వీటిని శ్రద్ధతో వింటే కొన్ని జాతక దోషాలు పటాపంచలు అయిపోతాయి. అందుకని ఏమని చెప్పారన్నమాట, ఏ అవయవములో ఏ లోపం ఉంటే ఆ మనిషికి ఎలాంటి లక్షణం వస్తుంది. ఈ గోల్డ్ అన్నీ పుచ్చిపోయి, చేతి గోళ్ళు కానీ కాలి గోళ్ళు కానీ అన్నీ పుచ్చిపోయి ఉంటే వాళ్ళని కొనఖీ అంటారు, చెడ్డగోళ్ళు కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళు మన ఇంట్లో భోజనం చేసి పెడితే ఆ తర్వాత ఇంటికి దారిద్ర్యం పట్టుకుంటుందిట. అందుకని వాళ్ళకి ఆ స్వయం పాకం ఇవ్వాలి కానీ భోక్తలుగా పిలవకూడదని ఒక శాస్త్రం. నేను అనలేదు బాబా, ఇందులో చెప్పాను. ఇలా పొట్ట పెరిగినా తగ్గినా, ముక్కు మరీ పొడుగ్గా వచ్చేసినా, అసలు లేకుండా చప్పిడైపోయినా, దుబ్బు పెదవులున్నా లేకపోతే పెదవులు మరీ బొత్తిగా హీనంగా ఉన్నా, దంతములు తీర్చిదిద్దినట్లు లేకుండా పొడుచుకొచ్చినా, లోపలికి వచ్చినా, కళ్ళల్లో లోపాలున్నా, ఇవన్నీ కూడా వాడి జాతకాన్ని ప్రస్ఫుటిస్తాయన్నమాట. ఇంతెందుకు? ధర్మరాజు గారు ఒక రోజున శ్రీకృష్ణుడిని అడిగాడు, ఏమని, కృష్ణ ఎంతో ఉత్తముడు అర్జునుడు, సాముద్రిక శాస్త్ర ప్రకారం చూస్తే అర్జునుడి అవయవాలన్నీ అద్భుతంగా ఉంటాయి, బృహస్పతి చెప్పినట్టే ఉంటాయి, ఇన్ని ఉండి కూడా అర్జునుడు చాలా కష్టాలు అనుభవించాడు, మేమంటే అలాగో తప్పదు అనుభవించాం, కానీ నా వల్ల అర్జునుడు కూడా కష్టాలు పొందాడు, అభిమన్యుడు చచ్చిపోయి దుఃఖం పొందాడు, అరణ్యవాసం చేశాడు, ఎప్పటికప్పుడు యుద్ధం చేయటం, ఇప్పుడు మళ్ళీ అశ్వమేధయాగం కోసం వెళ్ళి జనాలతో యుద్ధం చేసి ఒళ్ళంతా దెబ్బలు తగిలించుకొచ్చాడు, ఎందుకు దేవసమానుడైన అర్జునుడు, నీలో సగమైన అర్జునుడు, నరుడు అని పిలువబడే అర్జునుడు ఇన్ని కష్టాలు ఎందుకు పొందాడు అని అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అతని అవయవాలన్నీ బాగానే ఉంటాయట కానీ ఈ చిరుతొడలు కొంచెం లావుగా ఉండి తొడ తొడ రాసుకుంటాయట, ఆ చిన్న లోపం వల్ల అతను ఇన్ని కష్టాలు పొందాయట. తొడల్లో ఇంత లోపం ఉంటేనే అంత కష్టం వచ్చింది అండి. ఇక అర్జునుడికే చిరుతొడల్లో లోపం వస్తే అన్ని కష్టాలు పొందితే, మనలాంటి వాళ్ళకేమో తెల్లారులేస్తే ఓ లోపం ఉంటే ఇంకో లోపం, వాడేమో మెడల వచ్చేస్తుంది, వాడికి పళ్ళు వడి వచ్చేస్తే, వాడికి ఎలా ఉంటే వాడికి కళ్ళు కనపడం, వాడికి తలకాయ లేచిపోతుంది, వాడికి జుట్టు ఊడిపోతుంది, ఇన్ని లోపాలు ఉన్నా మనకి ఎన్ని కష్టాలు వస్తాయి మరి. ఇవన్నీ మన సాముద్రిక శాస్త్రం ప్రకారం వచ్చే కష్టాలని గ్రహించాలి. మనకి సాముద్రిక శాస్త్రం ప్రకారం వచ్చే కష్టాలు, ఎందుకు ఈ అవయవాల్లో లోపం వచ్చింది, శాస్త్రం పక్కన పెట్టండి కాసేపు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ అవయవంలో ఏ లోపం ఉంటే ఏ కష్టం ఉంటుందో చెప్పారు. అసలు నీకు అవయవలోపం ఎందుకు వచ్చింది, అది లేకుండా అన్నీ బాగా ఉండొచ్చుగా. అంటే పూర్వజన్మలో మనము చేసిన పాపముల వల్ల ఈ అవయవలోపాలు వస్తాయి. ఈ పాపములు ఎందుకు చేస్తున్నాం, తెలిసి కానీ తెలియక కానీ శాస్త్రముల మీద నమ్మకం లేకపోవటం వల్ల, నమ్మకం కంటే స్వార్థం ఎక్కువైపోవడం వల్ల. ఈ స్వార్థం పరమార్థాన్ని నాశనం చేస్తుంది. ఇవి దృష్టిలో పెట్టుకునే అమ్మవారి వర్ణన చేసేటప్పుడు అమ్మవారు కావాలని ఇన్ని రకాలైన అవయవాలని తీర్చిదిద్దుకుని పుట్టిందనమాట, అవతరించిందనమాట. తద్వారా మీరు నన్ను ఉపాసించండి, క్రమక్రమంగా ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలో అయినా మీరు కూడా వరాంగులు వరాంగి అవుతారు అని చెప్పడం కోసం ఈ వర్ణన చేసిందిట అమ్మ. ఈ వర్ణన పొందడానికి తగిన అవయవాలు ధరించిందనమాట. అందువల్ల అమ్మని ఎప్పుడు కూడా వరాంగీ, శ్రేష్టమైన తీర్చిదిద్దినట్లుగా ఉన్న అవయవాలు కలదనమాట. అసలు ఏ శిల్పి చెక్కలేడు అమ్మని, అంత అందమైన అవయవాలు కలిగింది ఆవిడ. ఇప్పుడు వరుసగా మళ్ళీ ఒక్కసారి అమ్మవారి యొక్క విశేషాలు తెలుసుకుందాం. ధ్యాయేత్, ధ్యానిస్తున్నాను, ధ్యానించండి లేక ధ్యానిస్తున్నాను. పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసేమ పద్మాం వరాంగీ. ఇన్ని అవయవములు కలిగిన సుఖమైన అవయవములు కలిగినటువంటి వాడు ఎలా ఉండాలి అంటే ఆ అవయవాలకు అలంకారం కూడా చేసుకోవాలి. ముందేమో అవయవాలను వర్ణించారండి, అవయవాలు ఎంత బాగున్నా అలంకారం లేకపోతే ఆ మనిషి అందంగా ఉండడు. ఇప్పుడు నేను ఒరిజినల్గా ఎంత అందంగా ఉన్నా సరిగ్గా మొహం కడుక్కోకుండా ఓ పిచ్చి తువ్వాలో ఒకటి కట్టుకుని, వంట తువ్వాలో లేకపోతే బాత్రూమ్ తుడిచే తువ్వాలో కట్టుకుని ఇక్కడ పురాణానికి వస్తే ఏమి తినగలుగుతాను నన్ను చూస్తూను. కాబట్టి బట్టలు కూడా వేసుకోవాలి. తద్వారా అమ్మ మనకి ఏం చెప్పిందనమాట, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఎక్కడికి పడితే అక్కడికి అలాగా ఓ దరిద్ర తువ్వాలో ఒకటి కట్టుకుని ఇలా వచ్చేసి రండి అంటే ఆ తువ్వాలు తొడగానే సగం ముందు మనకు భయం వేస్తుంది. చక్కగా పంచి కట్టుకోవాలి. స్త్రీలైతే చీర అని ఒక పదార్థం ఉన్నది, అది కట్టుకోవాలి. అప్పుడప్పుడైనా జడని దువ్వుకుని వేసుకోవాలి, జుట్టు దువ్వుకోవాలి. పిచ్చేళ్ళ వస్తే అది అవధూతలకి చెల్లుతుంది కానీ మనపోటి వాడికి చల్లదు. అవధూత అయితే ఇక్కడ మన దగ్గరికి రానేరాడు కదా. కాబట్టి ఇప్పుడు అమ్మ సర్వాలంకారయుక్తం అన్ని అలంకారములు చేసుకున్నది, చీర ఎలా కట్టాలో అలా కట్టింది, జుట్టు బాగా ముడి వేసుకుని వెనకాతల కాస్త కొప్పు వదిలింది, అందులో పువ్వులు పెట్టుకుంది, కిరీటం పెట్టుకుంది, భుజకీర్తులు పెట్టుకుంది, వడ్డాణం పెట్టుకుంది, ఎలా వేసుకోవాలో అలా వేసుకుంది వాడు చక్కగా అలంకారం చేసుకుంది. అలంకారం వల్ల మనిషికి విలువ పెరుగుతుంది అని చెప్పడం ఆ అలంకారం ఆవిడ ధరించడంలో అంతరార్థం అన్నమాట. ఐదు లేకపోతే మనిషికి విలువ లేదట. ఐదింటిని పంచవకారములు అంటారు. వ అనే గుణింతంతో ప్రారంభమయ్యే ఐదు శబ్దములు. ఈ పంచవకారములు లేని నరుడు గౌరవం పొందడు. అందులో మొట్టమొదటిది వస్త్రేణ. వస్త్రంలో మొదటి అక్షం వా కదా, వాగుడెంతో ముందు వస్త్రం బాగుండాలి, కట్టుకున్న గుడ్డ బాగుండాలి. గుడ్డ బాగా లేకపోతే ఆ బిడ్డ ఎంత అందంగా ఉన్నా వాడు మొహం చూడలేము. ఏ వీడు మంచి బట్టలు కట్టుకో అంటున్నావా లేదా, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని వాడి మొహం పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చినా బాగా అలంకరించి అబ్బా మా అబ్బాయి బంగారం అంటే, వాడు బంగారం కాదు శంగిరేణి బంగారం అయినప్పటికీ బంగారం అండి అంటున్నావా లేదా. కాబట్టి ముందు వస్త్రం బాగుండాలి. వస్త్రం ఎంత బాగున్నా శరీరం బాగా లేకపోతే నవ్వుకుంటాం, వాడి మొహం అండి వాడికి బట్టలు బాగా వేశారు కదండి, ఆ శరీరాన్ని చూస్తే నవ్వు వస్తుందండి, గుమ్మడికాయకి పంచి చుట్టినట్టుందండి, గుమ్మడికాయలో ఎలా బద్దొచ్చేసిన వాడికి పంచి చుట్టేవారు వాడు పంచి ఎంత బాగున్నా గుమ్మడికాయకో కొండకో గుడ్డ చుట్టినట్టుగా కనపడతాడు. అందుకని ఏమంటారనమాట, వస్త్రంతో పాటు శరీరం కూడా బాగుండాలి. వపుష అంటే శరీరముతో గౌరవం వస్తుంది. వస్త్రము అంటే బట్ట, వపుష్ అంటే శరీరం, వపుష అంటే శరీరము చేత గౌరవం పొందుతాడు. వస్త్రం డబ్బులుంటే కొనుక్కుంటాం, కర్మగాలితే కొనుక్కోలేరు అనుకోండి. ఇంకా ఈ వపుస్సు ఉందే ఇది మనం కావాలని తెచ్చుకోలేంగా. మనం ఎంత గెంచుకున్నా మన శరీరాలు మారవు. అందరూ నాలాగే అందంగా పుట్టాలని ఎక్కడుంది, వాళ్ళ వాళ్ళ కర్మల వల్ల ఒక్కొక్కడు నల్లగా, ఒక్కొక్కడు తెల్లగా, ఒక్కొక్కడు ఎర్రగా, ఒకడు బుర్రగా, ఒకడు ఇంకో రకంగా పొట్టిగా పొడుగ్గా ఏదో రకంగా పుడుతూ ఉంటారు. ఇది భగవంతుడు ఇచ్చింది. ఉన్న శరీరాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఉన్నంత వరకు శరీరం ఎలా ఉన్నా ఆ శరీరమును శుభ్రంగా తోముకుని, ముఖం తోముకుని, కళ్ళలో పుసుగులు తీసుకుని, స్నానం చేసి చక్కగా మేకప్ చేసుకుంటే అప్పుడు వాడిని చూడగానే అందరూ గౌరవిస్తారు. కాబట్టి అంతరార్థం వపుషు స్వతసిద్ధమైనది ఎలా ఉన్నా కొంతైనా జాగ్రత్తగా ఉంచుకో. అక్కడికి వస్త్రేణ వపుష. ఇక మూడవ వకారం విద్యయా, అంటే విద్య ఉండాలి, బాగా చదువుకోవాలి. ఏమి చదువుకోకుండా నాటకం ఆడితే పెద్ద అయ్యాక వాడిని ఎవరు గౌరవించరు. నాలుగవది వాచ, వాక్కు కూడా బాగుండాలండి. వేదిక మీదకి వచ్చి వచ్చిన వాళ్ళల్లో చెడమడా తిట్టేస్తే రేపటి నుంచి ఈయన పురాణానికి పిలవద్దు బాబాయ్ అంటారు. నన్ను తిడుతున్నాడు, నిన్ను తిడుతున్నాడు, అందరినీ తిట్టేస్తున్నాడు ఈయన అని ఇప్పటికే చూస్తున్నాం కదా మనం. ఈ రాజకీయ నాయకులకి చెల్లుతుంది, వాడు బండబూతులు తిట్టినా మనకు సిగ్గుండదు కాబట్టి ఎన్నుకుంటాం, కానీ పెద్దలకి అది గౌరవం రాదు. కాబట్టి వాక్కు కూడా బాగుండాలి. అక్కడికి వస్త్రంలో వకారం ఉంది కనుక ఒక వకారం, వపుస్సు శరీరం, వాచ వాక్కు బాగుండాలి. ఆ తర్వాత విద్య ఉండాలి. వాక్కున్న విద్య లేకపోతే ఉపయోగం లేదు కదా. కొంతమంది బాగానే మాట్లాడగలుగుతారు కానీ భాష రాకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది అనమాట. నేను చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో పురాణానికి పిలిస్తే వెళ్ళా. నా పక్కన మంచి మనిషిని కూర్చోబెట్టారు, దిట్టంగా ఉన్నాడు, నల్లని బవిరిగడ్డం, పెద్ద జుట్టు, కాషాయ వస్త్రాలు కట్టుకుని భలే ఉన్నాడు. నేను హడిలిపోయి, నేనేమో కుర్రగాడిని, ఈయన చూస్తే అద్భుతంగా ఉన్నాడు, ఈయన పక్కన పురాణం ఏం చెప్పగలను అనుకున్నాను నేను. ఏదన్నా ఒక లక్షణం ఉందిలేండి, ప్రార్థన చేశాక నన్ను నేను మర్చిపోతాను. కాబట్టి రెచ్చిపోయి యథాప్రకారంగా పురాణం చెప్పేశాను. పురాణం అయిపోయాక పక్కనున్న ఆయన కాసేపు సందేశం ఇస్తారు అని చెప్పారు పక్కవాళ్ళు ఎవరు. అప్పుడు ఆయన వైకి దగ్గరికి వచ్చి కూకయండి కూకయండి పలారాలు వస్తాయి అన్నాడు. ఓహ్, ఈ విషయం ముందే తెలిస్తే ఇంకొంచెం ధైర్యంగా చెప్పేవాడిని పురాణం అనుకున్నాను నేను. కాబట్టి ఒక్కొక్కడిని పక్కన కూర్చోబెడతారే వాడు చూస్తే శరీరాన్ని బట్టి మనకి ఏమనిపిస్తున్న వాటి వీడు ఏదో మహాపండితుడేమో జ్ఞానేమో అనిపిస్తుంది. వాడు నోరిప్పితే కంపు. విద్య లేకపోతే వచ్చిన ఇబ్బంది ఇదనమాట. ఇప్పుడు చాలా కాలం, ఇప్పుడు చాలామంది కలియుగంలో ఎవడికాడే సొంతంగా ఒక పీఠం పెట్టేస్తాడనమాట. ఒకడో స్వామి ఒకడో స్వామి, ఎవడో స్వామో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. ఆ యొక్క ఈ యొక్క ఏ యొక్క అనే ఆ ఈయలకు కూడా యొక్కలు తెరుస్తారు. ఆ యొక్కలు వినలేక నా తలంతా నొక్కుపోతుంది అనుకోండి. ఆ ఈ ఏ ఈ మూడింటిని త్రికము అంటారు. వాటికి పక్కన షష్ఠి విభక్తి రాదు. ఈ యొక్క చేరాలంటే అది సర్వనామము లేక నామవాచకము. పద్మాకరు నామవాచకం, పద్మాకరుని యొక్క ఉంటుంది కానీ ఆకి యొక్క ఏమిటండి? వీడి నెత్తి మీద మొట్టి మొట్టి మొట్ట అనిపిస్తుంది అనమాట. కాబట్టి బొత్తిగా అక్షరం ముక్కరాని వాడు ఎవడు పడితే వాడు మాట్లాడడం వల్లే పురాణాలకు విలువ తగ్గిపోతుంది. పోనీ చెప్పే కథకు ప్రమాణం ఉండదు, ఏం ఉండదు. ఓ శ్లోకం ఉండదు, ఆ శ్లోకానికి అర్థం ఉండదు. అక్కడ చెప్పే శ్లోకం ఒకటి, వీడు వాగేది ఒకటి. ఈ మధ్యన ఒక ఆయన పంచాంగం చెప్పేశాడు ఏకంగానే ఉగాది నాడు. ఇలాంటి వాళ్ళ వల్ల దేశం చాలా ఇబ్బంది పొందుతుంది తెలుసా. భవితాయ మలోదయ, మలోదయ అనగా కవలలు పుడతారని చెప్పాడు. మీరు అందరికీ తెలుస్తుంది కదా మలం అంటే ఏమిటి? వ్యర్థ పదార్థం. ఇంకా అంతకుమించి దాని గురించి చెప్పకూడదు. మలోదయ అంటే మలం పుడుతుంది అని అర్థం. వాడు వచ్చి కవల పిల్లలు పుడతారంటాడు. నాకు మతిపోయింది. ఈ మలోదయ ఏమిటంటే కవలలు పుడతారని ఉందండి అంటాడు. ఏది ఎక్కడుందో చూపించన్నాను, కింద తాత్పర్యం చూపిస్తాడు. తాత్పర్యం నాకెందుకురా, ఆ పై శ్లోకం చూపించన్నాను. శ్లోకంలో ఏముంది? భవిత యమలోదయ అని ఉంది. ఈ యాని పట్టుకొచ్చి భవిత పక్కన చేర్చి భవితాయ మలోదయ అంటాడు. భవిత యమల, యమలము అంటే కవలలు, యమల అనే శబ్దం వరకు కవలలు. యమల ఉదయ అంటే కవలలు పుడతారు అని ఉంది అక్కడ. వాడికి చదవడం దాకా ఆ శ్లోకాన్ని భవితాయ మలోదయ అంటాడు. ఇప్పుడు నిజంగా మలోదయాన్ని నాబోటాడు విని దీనికి ఏమిటి అర్థం అంటే చెప్పలేడు. పని ఆ కింద తాత్పర్యము అలాగే ఉంటుంది, పైన అలాగే ఉంటుంది. ఈ బ్రహ్మాండ పురాణం అనువాదం చేయించాడు ఒక ఆయన, పాపం చాలా కష్టపడి. అందులో ఏమనుంది? ప్రవాహ తే ప్రయాంతి అంటే పుణ్యాత్ముల యొక్క సమూహము అమ్మవారి దగ్గరికి పెడతారని ఉంది. పుణ్యాత్ముల యొక్క సమూహం, పుణ్యాత్ములు ఒక ముక్క రాశాడు. ప్రవాహములు వెడలు, ప్రవాహములు వెళ్ళడం ఏంటి తాత్పర్యం? ప్రవాహాలు వెడలున్నాను. మీలాంటి వాళ్ళు ఎవరైనా చదువుకుంటే, ఒకవేళ సంస్కృతంతో సంబంధం లేని వాళ్ళు, అప్పుడు మీకు మతిపోతుంది. అది పుణ్యాత్ముల యొక్క ప్రవాహము అంటే అక్కడ సమూహము అని అర్థం అనమాట. ఏ గ్రూప్ ఆఫ్ పుణ్యాత్మాస్ గో టు ఏదో అమ్మవారి సన్నిధానం అనమాట. ఇక అలాంటి తాత్పర్యాలను చూస్తే, ఆ తాత్పర్యముల మీద ఆధారపడి పురాణం చెప్పేవాడు అలాంటి బండబూతులు చెబితే చివరి కొంతకాలానికి ఏది నిజమో ఏది కాకుండానో ఉందో తెలియక పాడైపోతాం అనమాట. కాబట్టి కంపల్సరీగా విద్య ఉండాలి. వాక్కుతో పాటుగా మనం ఎంత బాగా మాట్లాడగలిగినా, చమత్కారంగా మాట్లాడగలిగినా పాండిత్యం కూడా ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి. అక్కడికి వస్త్రము, వపుషు, వాక్కు, విద్య ఈ నాలుగు చెప్పాం. ఇంకా ఐదవది వినయేన చ. వినయం లేకపోతే ఉపయోగం లేదు. కొంతమందికి అహంకారం ఎక్కువ, ఆ అహంకారంతో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు తెలిసిన. తూర్పుగోదావరి జిల్లాలో ఒక కుర్రాడు, మేము అవధానం చేస్తున్నప్పుడు మాకంటే ఒక రెండు మూడేళ్ళు చిన్నగాడు, మాకంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అవధానం మొదలెట్టాడు. అయితే కొంచెం పొట్టిగా ఉండడం వల్ల ఏమైపోయేది, మేము కొంచెం పొడుగ్గా ఉండడం వల్ల మాకంటే బాగా కుర్రాళ్లే కనపడేవాడు. అతడు అవధానం ఒక ఐదారు అవధానాలు చేస్తుంటాడు. ఇంకేముంది, కుర్రాడు ఒకడు 10th క్లాస్ చదువుతున్న కుర్రాడు అవధానం చేస్తున్నారు కదా అని అందరూ నెత్తి మీద పెట్టుకుని తెగ పొగిడేశారు. పేపర్లు కోడై కూసేసాయి. ఈ కుర్రగాడు నిజంగా అనుకుని నన్ను మించిన వాళ్ళు లేరనుకుని ఆ తర్వాత రాజమండ్రిలో కాలేజీలో ఒక ఓరియంటల్ కాలేజీలో చేరాడు. ఓరియంటల్ కాలేజీలో చేరకపోతే సంస్కృతం తెలుగు రాకపోతే అవధానాలు రాణించడు కదా. ఎంతకాలం చూసినా ఈ చిన్న పదాలు ఏం చెప్తాడు? అన్నం తిన్నాడు పడుకున్నాడు అంటే కవిత్వం సరిపోదు కదా, అందుకని లాంగ్వేజ్ కావాలి. చేరాడు. చేరిన తర్వాత మీ గురువుగారు ఎవరని అడిగితే, వాడెవడో ఉన్నాడండి, వాడెవడో ఉన్నట్టు గురువుగారు. ఓరియంటల్ కాలేజీలో చదువుకుని పాఠం చెప్పేటటువంటి మాస్టర్ గురించి మాట్లాడే మాట్లాడేవి నేను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. కానీ ఆ మాస్టర్ మహాపండితుడు, ఆయన పేరు చెప్పకుండా వాడెవడో ఉన్నాడండి,
సంస్కృతం చెబుతాడు వ్యాకరణమును, కానీ నాగలాగా ఛందస్సు రాదండి, ఈ పద్యాలు రాయలేడండి అన్నాడు. ఈ పేపర్ వాళ్ళు అదే రాసేశారు. పాత కట్టింగులు ఉంటాయి చూడండి మీరు. ఆ తర్వాత ఆ గురువులకి ఏమీ రాదని పాఠం చదువుకుంటున్న గురువుల్ని తిట్టి పేపర్లో కూడా వచ్చేలా చేసిన పాపం వల్ల అతనికి ఆ ఓరియంటల్ కాలేజీలో చదువు అబ్బలేదు. ఈ అహంకారంతో దెబ్బతిన్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు వాడికి తెలియదు. ఓ 10-15 అవధానాలు మాత్రం విజృంభించేసి దెబ్బతినేశాడు. వినయము లేక గురువులను తిట్టిన వాడు ఎవడ బాగుపడ్డాడు? మీరు ఒకసారి ఆలోచించండి. గురువు అంటే ఎడవడం అనుకుంటారా? మనకి ఎన్ని జన్మల సుకృతి ఉంటే, ఎంత పుణ్యం చేసుకుంటే గురువు లభిస్తాడండి. ఒక్క క్షణం చదువుకున్న గురువుని గౌరవించండో అని తెల్లవారులేస్తే ప్రతి పురాణంలో మనం చెబుతున్నామే అటువంటిది. పాఠం చెప్పిన గురువుని తిడతామా? చిన్నప్పుడు నాకు అక్కలు చెప్పిన వాడు గురువే, ఆ తర్వాత పెద్దయ్యాక మంత్రోపదేశం చేసిన వాడు గురువే. మనం చదువుకున్నామంటే ఒక వ్యక్తి దగ్గర ఆ వ్యక్తిని యావజ్జీవితం గుర్తుపెట్టుకోవాలి. రోజు ఇక్కడ ఎందుకు రికార్డు పెడతారు? శ్రీ గురు పాహి మామని. గురుదేవా మాం, నన్ను పాహి రక్షించు, పాహి మాం అంటే రక్షించు నన్ను. ఈ నన్ను అనే అహంకార శబ్దాన్ని చివరికి గంటి ముందు రక్షించు అంటున్నాం. నన్ను రక్షించు అంటే ఈ నన్ను అన్న తర్వాత రక్షించు అంటంలో తేడా వస్తుందేమోనని రక్షించు నన్ను అంటున్నాం మనం. అంటే ముందు రక్షించమని శరణాగతి పొందాక అప్పుడు నన్ను అంటున్నాం, అవునా? అది మనకి జ్ఞానం అంటే. అది మర్చిపోయి పాఠం చెప్పిన వాడిని, విద్యను నేర్పిన వాడిని, మంత్రం ఇచ్చిన వాడిని, గురుదేవుణ్ణి పట్టుకొని వెనక్కి వెళ్ళి తిట్టితే ఏమైపోతాం? దానివల్ల సర్వనాశనం అయిపోతాం. అందువల్ల వినయము కూడా ఉండాలి. ఇప్పటికి ఎన్నో వచ్చాయి మీకు. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన చ వకారై పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం. ఈ 5 వకార శబ్దములు లేకపోతే, అనగా వస్త్రము లేకపోయినా, వపుషు లేకపోయినా, వాక్కు లేకపోయినా, విద్య లేకపోయినా, వినయం లేకపోయినా ఆ నరుడు గౌరవము పొందడు. 5 లేకపోతే ఇంకెందుకు పొందుతాడు వాడు గౌరవం? కనీసం 1వ 2వ ఉండాలి. 5 ఉన్నాయా? ఈ 5 లక్షణాలు ఉన్నవాడు తిరుగు లేకుండా ఉంటాడు. ఇది లోకానికి చెప్పడం కోసం అమ్మవారు ఏం చేసిందనమాట? సర్వాలంకారయుక్త అయ్యింది, అన్ని అలంకారములు చేసుకున్నది. ఇప్పుడు మీకు అర్థమైందా? అన్ని అలంకారాలు అంటే ఏమిటో? శరీరమును అలంకరించుకున్నది, ప్రవర్తనని అలంకరించుకున్నది, వాక్కుకి అలంకారం ఏమిటి? వినయం, చక్కగా మాట్లాడడం, ఆ అలంకారం అంటే వాక్కుకి అలంకారం, శరీరానికి అలంకారం, ప్రవర్తనకు అలంకారం, నవ్వుకు అలంకారం, ఇలా సర్వాలంకారములు కలిగినదనమాట. తద్వారా నాయనలారా శరీరం శుభ్రంగా ఉంచుకోండి, నవ్వుతూ ఉండండి, ప్రేమగా మాట్లాడండి, ఎప్పుడూ ఎవరిని దూషించకండి, అనవసరంగా తగాదా తెచ్చుకోకండి, ఇవే మీ అలంకారములు అని చెప్పిందనమాట. అది సర్వాలంకారాలు అంటే. ఇప్పుడు ఆ కుర్రాడు ఉన్నాడు, వాడికి ఏముంటే శరీరానికి ఉంగరాలు లేవు, బంగారాలు లేవు, ప్యాంట్ లేదు, చిన్న పంచి కట్టుకున్నా వినయంగా ఉంటే, ఆ ముఖం నవ్వుతూ ఉంటే మనకు ఆనందం కలుగుతుంది. ఆహా పంచి బాగుంది, ఆ పంచి వెనకాతలో ఉన్న మనిషి బాగున్నాడు, అంటే మనిషినే చెప్పేది, ఏదో ఆ వాళ్ళ విద్య బాగుంది అని గౌరవిస్తాం. కాబట్టి అన్ని అలంకారములు అంటే అంతరార్థం నీ ప్రవర్తనతో సహితముగా నువ్వు బాగుండు అని చెప్పారన్నమాట. సతతం అభయదాం, ఇన్ని అలంకారములు కలిగిన అమ్మ ఎల్లప్పుడూ అభయమిస్తుందిట, మనకి భయము లేకుండా చేస్తుంది. భయము లేకుండా ఉంటే అభయము అంటాం. అభయ దా, భయమును తొలగించి మనకు శుభమిస్తుంది. దా అంటే ఇచ్చున్నది, అభయమునిచ్చున్నది అంటే భయం లేకుండా చేస్తుంది. భక్తనమ్రం, ఇక్కడ ఉంది అమ్మవారి గొప్పతనం. భక్తులు వినయంగా నమస్కరిస్తారని కాదు, ఇక్కడ భక్తులకు తాను వినయంగా నమస్కరిస్తుంటండి. భక్తులు వస్తే వాడు తలగల వంచుకుంటుంది. భక్తుల దగ్గర వంగి ఉంటారు కొంతమంది, తమ భక్తులంటే ఇష్టపడతారన్నమాట. నేను దాసులకి దాసుని అంటాడు కదా కృష్ణుడు, కృష్ణుడు నేను దాసులకి దాసుండి, భక్తులకి దాసుండి అన్నాడు ఆయన. నారదాదులు ఎప్పుడైనా కృష్ణుడి దగ్గరికి ద్వారకా నగరానికి వస్తే వినయంగా నమస్కరించేవాడు ఆయన. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అనగా నేను ఎప్పుడూ భక్తులకి సేవ చేస్తానంటాడు ఆయన. దాస్యామి భక్తానాం, భక్తులకు దాస్యము చేస్తాను. అందువల్ల అమ్మ కూడా భక్తులు కనపడగానే ఇలా వంగి రండి రండి అని స్వాగతం చెబుతుందిట. అంతేకాని భక్తుల దగ్గర వచ్చావా నీ మొహం అందండోయ్. తద్వారా మనం కూడా ఓహో మనమంటే అభిమానం చూపించే వాళ్ళ దగ్గర వినయముగా ఉండాలి అని గ్రహించాలి.
అటువంటి ఆ తల్లి ఇన్ని లక్షణములు కలిగిన భవాని అంటే భవుడికి మాత్రం శివుడికి మాత్రం వెళ్ళి భార్య అయ్యే. ప్రపంచంలో ఎంతమందికి రాణి అయినా శివుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయన పత్ని అయి ఆయనకి సేవే చేస్తుందట. భర్త దగ్గరకు వచ్చేసరికి వినయంగా భవుని పత్ని అయి ఉంటుంది. అటువంటి తల్లిని మళ్ళీ ఒక్కసారి పైనుంచి కింద దాకా అన్ని లక్షణాలు తెలుసుకుందాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సత్ హేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవాని. ఇన్ని లక్షణములు ఉంటేనే ఒక విద్య వస్తుంది మనకి. అందుకని మళ్ళీ మీకు వెనక్కి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ పైన మూడు పాదములలో చెప్పిన అన్ని లక్షణములు ఉన్నవాడు పొందడానికి ఒక విద్య ఉన్నది, అదే శ్రీ విద్య. శ్రీ విద్య ఉపాసన అంటే అదేం మాటలు కాదు. ఈ మధ్యన ఎవడ పడితే వాడు శ్రీ విద్య ఉపాసన చేయనా అండి, అక్కడెక్కడో పుస్తకంలో ఏవో రాశారండి, అందులో ప్రకారం తర్పణాలు ఇవ్వనా అండి అంటే తర్పణాలు ఇవ్వడానికి నీకు ఆ విద్య ఏమన్నా మౌఖికంగా నేర్పేదా పుస్తకాల్లో రాసేదా? ఈ విద్య నేర్చుకోవాలంటే ఆ విద్యాస్వరూపాన్ని నువ్వు ఆవాహన చేసుకోవాలి. చేసుకోవాలంటే ఎలా ఉండాలి? పద్మాసనం వేసు కూర్చోవాలి, నువ్వు వికసిత వదనవై ఉండాలి, పద్మపత్రాల్లాంటి కళ్ళు కలిగిన దాని అయి ఉండాలి, పరమ పవిత్రమైన సువర్ణ వస్త్రం ధరించాలి, వరాంగి అవ్వాలి. ఇన్ని లక్షణాలు ఉండాలంటే అర్థం ఏంటన్నమాట? నీలో పవిత్రత ఉండాలి. బంగారం లాంటి బట్ట కట్టడం అంటే అర్థం ఏంటన్నమాట? అంటే నీవెప్పుడూ శుచిగా ఉండు, మానసికంగా శారీరకముగా శుచిగా ఉండుము. ఎప్పుడు అవయవాలు శ్రేష్టముగా ఉండడం అంటే ఎలా ఉంటాయి అవయవాలు శ్రేష్టంగా? అమ్మవారిలా మన శరీరాన్ని ఎలా పడితే అలా మరల్చుకోలేం కదా. మనకి వేలింత పొడుగుండాలి, కాలింత పొడుగుండాలి, నడుము ఇంతే ఉండాలి అంటే కుదురుతుందా? ఇదేమన్నా ఇనప మొక్క తయారు చేయడానికి కాదు కదా. మరి వరాంగి అనే శబ్దము లేక వరాంగుడు అనే శబ్దములకు మనం ఏం చెయ్యాలి అంటే మన శరీరముతో వీలున్నంత వరకు మంచి పనులు చెయ్యాలి. శరీరముతో ఉత్తమ కార్యములు చేసిన వాడల్లా వరాంగుడే, చేసిన స్త్రీ అల్లా వరాంగి. ఈ లక్షణములన్నీ ఉన్నవాడు అప్పుడు శ్రీ విద్యాస్వరూపుడు అవుతాడు. అమ్మలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆవిడ శ్రీ విద్య అన్నారు. శ్రీ విద్య మనకు నిజంగా వస్తే అప్పుడు మన బుద్ధి ఏమవుతుందన్నమాట? శాంతత్వం పొందుతుంది. అందుకే శ్రీ విద్యాం శాంతమూర్తిం. ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఆ రూపాన్ని చూడండి ఒకసారి. ఎక్కడన్నా క్రోధం ఉంటుందా? కళ్ళల్లో ఎరుపు వచ్చేస్తూ ఉంటుందా? మరి పళ్ళు పటపట్లు ఆడించడం ఉంటుందా? ఏముండదు. ఎందుకు ఇంత శాంతముగా ఉండగలుగుతుందంటే శ్రీ విద్యాస్వరూపిణి కనుక. మనమేమో తెల్లారు లేస్తే కడుపులో ఏది దాచుకోలేము, ఇదో గురువుగారు నీ గురించి ఇలా అన్నారని వాట్సాప్లో పక్కవాడికి చెప్పడం, వాళ్ళు వీళ్ళతో తగాదా పడడం, అక్కడ నుంచి ఒకళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడం, వాడికి పండిస్తే వీడికి కోపం, వీడికి పువ్విస్తే వీళ్ళకి కోపం, ఇవన్నీ ఉంటే మనం శాంతమూర్తులు ఎలా అవుతాం? అవ్వం. ఎంత మౌనముగా ఉండి ఎంత ఎక్కువగా వీలుంటే అంత ఇతరులకు ఉపకారం చేయగలిగినప్పుడే శాంతస్వరూపం పొందగలుగుతాం మనం. ఈ శాంతం చాలా కష్టం బాబోయ్. శాంతత్వం ఉంది కదా అని మళ్ళీ చేవ చచ్చి అవతలవాడు చంపేస్తుంటే కిక్కురు మరకుండా చచ్చిపోకుండా శత్రువులు విజృంభించినప్పుడు సోలం పుచ్చుకుని ఒక పోటు పొడిచే శక్తి కావాలి, వాళ్ళు అది కావాలి. ఇది ఉంటేనే శాంతమూర్తి అంటారు. అటువంటి శ్రీ విద్యాస్వరూపిణి శాంతమూర్తి. కాబట్టే దేవతలంతా అమ్మకి రోజు నమస్కరిస్తారు. సకల సురనుతాం, సకల దేవతల చేత నమస్కారాలు అందుకుంటున్నది. దేవతలందరి చేత నమస్కారాలు అందుకున్న తల్లి మనకేమిస్తోంది? సర్వసంపత్ప్రదాత్రీం, సకల సంపదలు ఇస్తోంది. విద్యా సంపద, జ్ఞాన సంపద, భక్తి సంపద, వైరాగ్య సంపద, గృహ సంపద, యశస్ సంపద, గొప్ప కీర్తిని కూడా ఇస్తుంది. ఆరోగ్య సంపద, కుటుంబ సంపద, ధనధాన్యాల సంపద. అన్నిటికీ మించి ఆ ధనధాన్యాలు ఉన్నప్పటికీ వేళ కింద తినగలిగే శక్తిని కూడా ఇస్తుంది. తినడానికి కావలసిన యోగం ఇస్తుంది. మన దగ్గర అన్నీ ఉన్నాయండి. నా దగ్గర వంకాయ ఉంది, వంకాయలు కూరకు వండడానికి కావలసిన పోపు సామాగ్రి ఉంది, నెయ్యి ఉంది, నూనె ఉంది. కానీ ఆ వంకాయ వండుకోవడం చేత కాకపోతే ఏముంది, రిక్కుమాల కూర తినలేక చచ్చిపోతాం. అందులో ఎంత ఉప్పు పడాలో, ఎంత కారం పడాలో, గుత్తొంకాయ ఎలా వండుకోవాలి? పూరి అంటే, పూరి అంటే చప్పిడి పూరి, దిక్కుమాలిన కూర ఉంటే దానివల్ల ఉపయోగం ఉంది. ఈ సామగ్రి కడుపులోకి వెళ్ళడానికి ఎన్ని రకాలైన రుచులు ఉంటాయో అన్ని రకాల రుచులతో కూడినటువంటి భోజనం పెడుతుందట, భోజన సంపదను కూడా ఇస్తుందట.
బాబా రామరామ, నా జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు మర్చిపోలేనివాడు. కొంతమంది పులిహార చేస్తారు, ఒక ఏడాది దాకా మళ్ళీ పులిహార అంటే రక్తి కలుగుతుంది. ఒక్కొక్కడు పూరి చేస్తాడు, పూరి కూర అంటే విసుగొస్తుంది. ఇంకా భోజనం మానేద్దామనిపిస్తుంది అనమాట. ఆ స్థితి రాకూడదు. అమ్మ అనుగ్రహం ఉంటే మంచి భోజనం కూడా లభిస్తుంది. ఇన్ని సంపదలు సర్వ సంపదలు, అందుకే సర్వ సంపత్ ప్రదాత్రి.
సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం.
అమ్మవారు కుంకుమ విలేపనాన్ని పూసుకున్నది, కుంకుమని ముద్ద కింద పూసుకుందనమాట. ఎప్పుడన్నా మీరు గంధం అరగదీసాక ఏం చేస్తారు, ఇలా చేతులకు పూసుకునేవారు. పూర్వం సింహాసనం మీద కూర్చునే మహారాజులు ఈ శరీరాల్లో బాహుమూలల్లోనూ వీపు మీద పొట్ట మీద గంధం బాగా పూసుకుని, అది కూడా శ్వేతచందనం. గంధాలులో రక్తచందనం, శ్వేతచందనం, సాధారణ చందనం అని మూడు రకాలుగా ఉంటాయి. అందులో ఎర్రచందనం కాకుండా ఎర్రచందనం యుద్ధానికి వెళ్ళినప్పుడు పూసుకునేవారు, తెల్లచందనమేమో ఈ సింహాసనం మీద కూర్చున్నప్పుడు పూసుకునేవారు. అందుకే ధర్మరాజు మొదలైన వాడు తెలుపులుగు పూతలు పూసుకున్నారు అని రాస్తాడు. అలా ఈ చందనం పూసుకుంటారు, అరగదీసిన గంధం. అలాగే కుంకుమని కూడా ఒక రకమైన సువాసన కలిగిన పదార్థాల్లో కలిపి దాని ముఖానికి ఆడవాళ్ళు పూసుకునేవారు. పసుపు కుంకుమ పూసుకోకుండా పూర్వం ముత్తయిదువులు బయటకు వచ్చేవారు కాదు, ఎందుకంటే ఆ పసుపు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కుంకుమ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు పసుపు కుంకుమ అన్నీ కెమికల్సే, ఏది కెమికలో తెలియదు. పైకి మామిడి పండు ఎర్రగా కనపడుతుంది, పొరపాటున పండు నాలుగు మీద పడితే పుండు పడుతుంది, అది పేరుకు పండు నాలుగుకి పుండును. అలాంటివి కాకుండా అప్పుడు అన్నీ ఒరిజినల్ కదా. అందుకని ముఖానికి చక్కని పసుపు పూసుకుని ఇంత కుంకుమ బొట్టు పెట్టుకొస్తే ఆహా, ముత్తయిదువును చూస్తే సాష్టాంగ నమస్కారం చెయ్యాలనిపిస్తుంది. పూర్వం అలాంటి కుంకుమ విలేపనం పూసుకునేవారు అన్నమాట. ఇప్పటికీ కొంతమంది పెళ్ళిళ్ళల్లో ముఖానికి అమ్మవారికి పూసినట్టుగా గ్రామ దేవతలకి అమ్మఒరి శక్తి ఓహో మంకాళి శక్తి ఓహో అని పసుపు పోస్తారు పెళ్ళిళ్ళలో. కానీ ఒత్తప్పుడు కూడా అలాగా ఆరోగ్యం ఇచ్చే పసుపు కుంకుమ పూసుకోవాలట. అమ్మ కుంకుమ విలేపనము పూసుకుంటుంది. ఈ నుదుట కస్తూరి తిలకం పెట్టుకుంటుంది. కస్తూరి నల్లగా ఉంటుంది కదా, కస్తూరి అంటే ఒక జింక, జింక బొడ్డులో నుంచి ఒక ద్రవం కారుతుంది. కస్తూరి మృగము యొక్క బొడ్డులో నుంచి వచ్చేటటువంటి మద జలం ముద్దగా చిక్కగా వస్తుంది. అది ఎంత సువాసనతో ఉంటుంది అదనమాట. ఆ సువాసన ద్రవ్యాన్ని కస్తూరి అని పొడుగ్గా పెట్టుకుంటారు. పాప జింకకి తెలియదు తన బొడ్డులోనే ఉందనేది, ఎక్కడ సువాసన ఉందా అని అటు ఇటు పరిగెడుతుందిట. కస్తూరి మృగం తన నాభిలోనే కస్తూరి ఉందని తెలుసుకోలేక పక్కకి పరిగెత్తినట్టుగా మానవుడు తనలో ఉన్న పరమాత్మని కనిపెట్టలేక పక్కకి పరిగెడతాడట. కస్తూరి మృగాలు ఎక్కువగా టీటీడీ వాళ్ళు కూడా పెంచుతూ ఉంటారు. పూర్వం పెంచేవారు, ఇప్పుడు ఈ మధ్య నేనేం చూడట్లేదు. కానీ కొంతకాలం పాటు మా ఇళ్లలో కూడా పెంచాను చిన్నప్పుడు. అప్పట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతితో మా నాన్నగారు పెంచేవారు. భలే ఉంటాయి, నల్లగా ఉంటాయి ఎక్కువగా మృగాలు అవి. వాటి బొడ్డులోంచి వచ్చిన ఆ కస్తూరి ఎంత సువాసనిస్తున్నాడు బాబు, ఏదో గోవు మూత్రం పోసినట్టుగా దాని నాభి నుంచి కారిపోతుంది అనమాట. ఆ కారిందే క్రమంగా గడ్డగట్టేస్తుంది. అది నుదుట నల్లగా బొట్టు పెడతారనమాట. ఆ కస్తూరి తిలకం అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. అందుకే ఆయన గురించి వర్ణిస్తూ భక్త జయదేవుడు లీలాసుకుడు, లీలాసుకుడు అయితే కస్తూరి తిలకం లలాట పలకి అని రాశాడు. అది లీలాసుకుడు రాసిన శ్లోకం కృష్ణ కర్ణామృతంలో. ఎంత అద్భుతమైన శ్లోకం అది. అలాగే అమ్మవారు కూడా నుదుట ఇక్కడ దాకా పైదాకా ముక్కుకి దగ్గర నుంచి భ్రూ మధ్యం నుంచి పొడుగ్గా కస్తూరి తిలకం పట్టుకుంటుందట. అళిక చుంబి కస్తూరికాం అన్నారు. అంటే అళిక వరకు పైన నుదుటి పొడుగ్గా కస్తూరి అనేటటువంటి తిలకాన్ని పెట్టుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది. సమంద హసితే క్షణం, హసిత నవ్వుతున్న ఈ క్షణం చూపులు కలిగింది. అమ్మ చూపుల్లో నవ్వు ఉంటుంది, కానీ ఆ నవ్వు వికటాటాసం కదా, అని వికటాటాసం చేస్తే భయంకరం. సమంద మందముతో కూడిన చిన్న నవ్వు అన్నమాట. మందము అంటే చిరు, చిరునవ్వుతో కూడి ఉంటుంది అమ్మ. ఆ నవ్వు అలా చక్కగా నవ్వుతూ ఉంటే మెల్లిగా నవ్వితే ఎంతో ముచ్చటగా ఉంటుంది. అసలు కొంతమందికి ఆ నవ్వే అందం, కొంతమంది నవ్వితే వాళ్ళు చిరునవ్వు నవ్వినా భయంకరంగానే ఉంటుందండి బాబోయ్. అలా కాకుండా జగన్మాత సౌందర్యపూరితమైన చిరునవ్వుతో ఉంటుంది. ససరచాపపాశాంకుశాం, అమ్మ చేతిలో చేపమున్నది, విల్లున్నది. చేపము అంటే విల్లు. అదేమిటనమాట అంటే చెరకు విల్లు ధరించి ఉంటుంది. పుండ్రక్షువు అని పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు ఆ చెరుకు లేదు. నామాల చెరుకు అంటారు, చెరుకు నామాలు పెట్టుకున్నట్టుగా గడ మధ్యలో కనపడతాయి. అలాంటి నామాల చెరుకు చాలా తీయగా ఉండేది. నామాల చెరుకుకి తాడు కట్టి అదే విల్లుగా పెట్టుకుందిట, చెరుగ్గడే విల్లు ఆవిడికి. మామూలుగా వెదురు విరులు ఉంటాయి, ఇవైతే బాగా పెడతాయి. చెరుగ్గడ గట్టిగా ఉంచితే విరిగిపోతుంది కదా, అయినా అమ్మ చేతిలో చెరుగ్గడ విరగదట. అమ్మ విల్లు కూడా తీపి విల్లు. పోనీ చేపం అంటే చెరుగ్గడ పెట్టుకుంది. పువ్వులు, పువ్వులు మెత్తగా ఉంటాయి కదా. సాధారణంగా ధనుస్సు స్ట్రాంగ్గా ఉండాలి, బాణములు భయంకరంగా ఉండాలి, అవునా? కానీ అమ్మవారి విల్లు చెరుకుగడ, బాణములు కూడా పుష్పబాణాలట. ఆవిడది పుష్పబాణహస్త, ఆవిడ చేతిలో పూల బాణాలు ఉంటాయి. ఐదు పువ్వులు ఆవిడకి బాణాలు. పోనీ ఐదు పువ్వులు కూడా పొడుగ్గా ఉండవట. ఏమేంటది? అరవిందం, తామర పువ్వు. తామరకాడ గట్టిగా ఎక్కువ పెడితే నలిగిపోతుంది. అలా నలిగిపోయే తామర పువ్వు ఒక బాణమాట, బాణంగా పెట్టుకుందనమాట. తామర పువ్వునే బాణముగా వేస్తుంది. అశోకం రెండవది. అశోక పుష్పం ఎంత ఉంటుంది, ఇది రెండవ బాణం. మూడవది చూతం, మామిడి పువ్వు. ఒకసారి ఇక్కడ ఎక్కడ మామిడి చెట్టు ఉంటే వెళ్ళి అక్కడ మామిడి పూత ఏరి తీసుకురండి. మరీ సూక్ష్మాతి సూక్ష్మం మామిడి పూత. చిన్న మామిడి పువ్వు మరొక బాణమాట. ఆ తర్వాత నాలుగవది నవమల్లిక, అప్పుడే వికసించిన మల్లెపువ్వు. ఇది మల్లెపువ్వు కాదో తెలియట్లేదు, కానీ మల్లెపువ్వు ఎంతకంటే ఎక్కువ ఉండదు కదా. ఈ మల్లెపువ్వు మరొక బాణ అంట, అది కూడా అప్పుడే వికసించిన, లాస్ట్ ఇయర్ వికసించిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి పట్టుకొచ్చి బాణంగా వేసుకోదు ఆవిడ. తాజా తాజా మల్లెపువ్వు అన్నమాట. ఐదవది నీరోత్పలం, నల్ల కలువ పువ్వు. ఈ ఐదు పువ్వులు ఆవిడకి ఐదు బాణములు, చెరుకు విల్లు, ఐదు పూల బాణాలు ధరిస్తుంది. అందువల్ల ఏమన్నారు, ససర చేప ఇక తర్వాత పూల బాణాలతో పాటు పాశ ఓ చేతిలో తాడు ఉంటుంది. ఆ తాడు వేసిందా అవతలవాడు బంధింపబడినట్టే. అమ్మ చేతిలో తాడు ఎవరి మీదకి విసిరితే వాడి మెడకు ఉరిపాశం అయిపోతుంది. కానీ ఆ తాడు కూడా మామూలు తాడు కాదట, రాగస్వరూప పాశాఢ్య అన్నారు. అనురాగం, ప్రేమ ఆవిడ చేతిలో తాడయింది. ప్రేమతో కూడిన తాడు కాబట్టి ఆవిడ ఎవరినైనా బంధించిందంటే అంతరార్థం ఏంటనమాట, నా బావే రా అని ప్రేమగా పిలుస్తుందనమాట. తాడుకి సంకెళ్ళకి బంధింపబడని వాడు ప్రేమకి లొంగిపోతాడు. మనం ఎవరినైనా బంధించాలంటే ప్రేమతో బంధించాలి, కానీ బెదిరించి ఏం బంధిస్తాం, నీ మొహం నేను నిన్ను వదిలేస్తానంటే ఇక వాడు పో అంటాడు. అదే ప్రేమతో పట్టుకుంటే ఎక్కడికి కదలకుండా పడుంటాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరినైనా బంధించే మహాపాశం ప్రేమ. అటువంటి ప్రేమ పాశం ఆవిడ చేతిలో ఉన్నదన్నమాట. మరో చేతిలో అంకుశం, ఏనుగుని అదుపులో పెట్టడానికి అంకుశాన్ని వాడతారు. అది ఇనుముతో తయారు చేసింది, దాన్ని ఏనుగు నెత్తి మీద ఓ పోటు పొడిస్తే కిక్కును మునకుండా పోటు ఉంటుంది. అది ఓ మాదిరి దెబ్బలు దానికి తగలం. అందుకని ఏనుగుని అదుపులో పెట్టాలంటే అంకుశం ఉండవలసిందే. అమ్మవారి చేతిలో అంకుశం ఉంది, అది ఏమంకుశం అనుకుంటారు, క్రోధాకార అంకుశోజ్జల. ఆవిడకి కోపమే అంకుశం అయ్యిందనమాట. అందువల్ల ఏయ్ పడుండు అంటే ఏనుగు కదలదు. మన ఇంద్రియాలు ఏనుగులు, మనం కూడా మదించిన ఏనుగుల్లో రెచ్చిపోతూ ఉన్నప్పుడు అమ్మవారు కోపంతో మనల్ని అదుపులో పెడుతుంది. అటువంటి అంకుశం ధరించింది. అశేషజనమోహిని ఆవిడ. ఇక ఆ రూపమును చూస్తే ఈ ప్రపంచంలో అందరూ మోహితులైపోతారు, ఆ రూపానికి పరవశించిపోతారు. ఆహా ఏమి సౌందర్యం అని అందరూ ఆశ్చర్యపోతారు. మనలాంటి భక్తులమైతే మాతృప్రేమతో పరవశించిపోతాం, ఏ మహిషాసురుడు లాంటి వాడు అయితే కామంతో పరవశించి నశించిపోతాడు. మొత్తం మీద అందరినీ మోహితుల్ని చేసేటటువంటి అపూర్వ రూపం అది. అరుణమాల్య భూషాంబరం, అమ్మవారి మెడలో మాల్యం అంటే దండ ధరిస్తోంది. ఏం మాల్యం? అరుణమాల్యం, ఎర్రని దండ. ఎర్ర పువ్వులు ఉంటాయిగా, మందార పుష్పాలు, గులాబీలు, ఇటువంటి ఎర్రని పువ్వులతో తయారు చేసిన ఒక దండ మెడలో ధరిస్తుంది.
ఇక అంబరాం వస్త్రములు కూడా ఎర్రగా ఉన్నవి ధరిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఒక్కోసారేమో బంగారం, ఒక్కొక్కప్పుడు ఎర్ర వస్త్రాలు ధరిస్తుంది. రోజు ఒకే రకమైన బట్ట కట్టుకోరుగా. ఒక్కొక్కప్పుడు బంగారపు చీర కట్టుకుంటే, ఒక్కో రోజు ఎర్ర చీర కట్టుకుంటే, ఒక్కో రోజు తెల్ల చీర కట్టుకుంటే, ఒక్కో రోజు నీలపు వస్త్రం కట్టుకుంటుంది. రోజు నేను ఒకటే లంచి వేసుకొస్తే అసహ్యంగా ఉంటుంది అవునా? కాబట్టి ఒకరోజు ఈ కండువ వేస్తాం, గురువారం కనుక పసుపు పచ్చరం కండువ వేసుకున్నాం, అదే శుక్రవారం అయితే తెల్లది వేసుకుంటాం, మన వీళ్ళు పెట్టి వేసుకుంటాం. అలాగే అమ్మవారు ఒక్కొక్కప్పుడు అరుణ వస్త్రం ధరిస్తుంది. జపాకుసుమ భాసురాం, ఇప్పుడు అమ్మ ఎలా మెరిసిపోతుంది, ఒక పువ్వులా మెరిసిపోతుంది. ఏం పువ్వు? జపా పుష్పం, అంటే మంకెన పువ్వు అన్నమాట. మీరు ఎప్పుడన్నా రోడ్డు పక్కన పెడుతుంటే కొన్ని పువ్వులు చెట్లకు కాస్తూ కనపడతాయి, ఎర్రగా నిప్పుల్లో కనపడతాయి, అగ్ని పువ్వులు అంటారు వాటిని, నిప్పు పువ్వుల్లో ఉంటాయి. ఆ అగ్గి పువ్వులు ఎలా ఉంటాయి అలాగా, ముఖ్యంగా ఈ సత్తుపల్లి నుంచి ఖమ్మం పెడుతున్న రూట్లో బోలెడు కనపడతాయి, వాటిని జపా పుష్పాలు అంటారు, దాసాని పువ్వులు అంటారు. ఆ దాసాని పువ్వులు భలే ఉంటాయి, ఎర్రగా ఎక్కువగా అడవి మార్గాల్లో కనపడతాయి, గుత్తులు గుత్తులు కింద కాసిన నేల మీద పడిపోతూ ఉంటాయి, అలా ఎర్రగా కాషాయపు రంగుల్లో కనపడతాయి అన్నమాట. ఆ జపా పుష్పం ఎలా ఉంటుందో అమ్మ ఎలా ఎర్రగా ఉంటుందట. అందుకని జపాకుసుమ భాసురాం అంబికాం, అంటే అమ్మవారిని, మా అమ్మను జప విధౌ స్మరేత్, జప విధానముతో స్మరిస్తున్నాను. అంటే నేను అమ్మని స్మరిస్తున్నాను. ఎలా స్మరిస్తున్నాను? భక్తితో ఆవిడ మంత్రాన్ని జపిస్తూ స్మరిస్తున్నాను. జపం చేయకుండా స్మరించకూడదు. ఎంత అద్భుతమైన ధ్యాన శ్లోకముతో ప్రారంభించారు వాగ్దేవతలు. చూచారు, ఏదో లలితా సహస్రనామం అంటే లలితా సహస్రనామం అనుకుంటున్నా, సహస్రనామంలోకి వెళ్లే ముందే వసింజాది వాగ్దేవతలు అమ్మని వర్ణించారు. నేను పురాణం ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవుతుందని ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్పట్లేదని, ఒక్కొక్క శ్లోకానికి భాష్యం చెబితే ఆ ఒక్క శ్లోకానికి ఒక పూట ఎపిసోడ్ పడుతుందన్నమాట. అలా చెప్పుకుంటూ పెడితే ఈ జన్మకి బ్రహ్మాండ పురాణం కదా, ఏ పురాణం బాబు? గూఢములైన సూక్ష్మములైన అర్థములు రాయతో రాయబడిన శ్లోకాలు అవి తెలిసిన పై పై అర్థం చెప్పవలసింది మేము ఎవరమైనా ఎంతకాలమైనా. అందుకే పుస్తకాల్లో వ్యాఖ్యానం రాస్తాం తప్ప విడిగా పురాణాల్లో చెప్పుకుంటూ పెడితే, నేను చెప్పాగా ఈ సింధూరారుణ విగ్రహం ఒకరోజు, అరుణాంకరుణ తరంగి దక్షిణకి ఒకరోజు, ధ్యాయేత్ పద్మాసనస్థానికి ఒకరోజు, ఈ శకుంకమ విలేపన ఒకరోజు, ఇలా చెప్పుకుంటూ పెడితే మీరు కనీసం నా ద్వారా ఒక 1000 ఏళ్ళు వినాలి. లలితా సహస్రనామంలో 1000 ఏళ్ళు నేను భాష్యం చెప్పాల్సి వస్తుంది. 1000 ఏళ్ళు బతికేవాళ్ళు ఇందులో ఎవరున్నారు? నేనే బతకనేమో అని నాకే అనుమానం ఉంటాయి. మీరేం బతుకుతారు? మీరు మహానుభావులు, మీరు బతికినా నేను బతకలేను కదా. కాబట్టి క్లుప్తముగా వ్యాఖ్య చెబుతాం, మేము అర్థం చెప్పక తప్పదు. అంత అద్భుతమైన వ్యాఖ్య ఉన్నది ఇందులో. అందుకే లలితా సహస్రనామము బ్రహ్మాండ పురాణములో ఉండడం కాదు నాయన, అనేక బ్రహ్మాండములు ఈ సహస్రనామములో ఉన్నాయి. ఇందులో ఎన్ని బ్రహ్మాండాలు, ఎన్ని విశేషాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇలా అమ్మవారిని ధ్యానం చేసి అమ్మవారికి పంచపూజలు సమర్పించారు వాగ్దేవతలు. 5 పూజలు తప్పనిసరిగా ఇవ్వాలి. 5 అయ్యాక అప్పుడు మనస్ఫూర్తిగా నమస్కారం చేసి అప్పుడు అమ్మ యొక్క సహస్రనామం వినిపించాలి. ఈ పంచపూజలనే లమిత్యాది పంచపూజలు అంటారు. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి, ముందెప్పుడు గంధం ఇవ్వాలి. గంధం వల్ల పుణ్యం లభిస్తుంది, పుణ్యం లభిస్తే కానీ 2వ పని మనం చేయలేము. కాబట్టి ముందుగా ఏం చేశారు వాగ్దేవతలు? గంధం ఇచ్చారు. గంధమునకు ఒక ముద్ర ఉంది. మనం ఇంట్లో గంధము అరగదీసి పట్టుకొచ్చి అమ్మవారికి ఇవ్వడం కుదరనప్పుడు ఈ చిటికెన వేళ్ల మధ్యలో బొటనవేలు పెట్టేస్తే ఇలా అమ్మవారికి చూపిస్తే గంధం ఇచ్చినట్టే. దీన్ని గంధముద్ర అంటారు. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అని చిటికెన వేళ్ల మధ్యలో ఉన్న ఈ కడుపు దగ్గర బొటనవేళ్లు చేర్చాలి. ఆ తర్వాత 2వ పూజ పుష్పం అన్నమాట. ఇదిగో హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి, ఇది ఆకాశముద్ర, పుష్పమును సమర్పించే ముద్ర. అనగా బొటన వేళ్ల యొక్క మధ్యలో 2 చూపుడు వేళ్ళు చేర్చాలి. ఇది 2వ పూజ పుష్ప సమర్పణ. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. మళ్ళీ ఇక్కడి నుంచి బొటన వేలే వాడాలి, చూపుడు వేల మధ్యలోకి తీసుకురండి. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి, ముందేమో గంధం తర్వాత పుష్పం ఇచ్చాక ధూపం ఇవ్వాలి. ధూపం ఇవ్వడానికి ఎల్లవేళలా కుదిరినా ఒకవేళ కుదరకపోయినా ఈ ముద్ర తప్పనిసరిగా చూపించాలి అమ్మవారి పూజలో. చూపుడు వేలు మధ్యలో ఈ బొటన వేళ్ళు ఇలా చేరిస్తే దానికి ధూపముద్ర అని పేరు. అమ్మవారికి మనం ధూపం సమర్పించినట్టే. ఆ తర్వాత ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఇదిగో ఈ మధ్యవేలుకి మధ్యలో రెండు బొటన వేళ్ళు ఇలా చేరిస్తే అది దీప సమర్పణ అవుతుంది. దీనికి బీజం రమ్ అన్నమాట. ఈ దీపాన్ని ఈ విధంగా సమర్పించవచ్చు. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఇక ఐదవది అమృత నైవేద్యం. నైవేద్యం తప్పనిసరిగా ఇవ్వాలి. అనామిక అంటే ఉంగరం వేళ్ళు. ఉంగరం వేలు అంటే మళ్ళీ కొందరికి అనుమానం, నా చేతికి ఐదు ఉంగరాలు ఉన్నాయి, అన్ని ఉంగరాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఉంగరం వేయాలండి అని. ఐదు చేతులకి, ఐదు వేళ్ళకి, లేకపోతే 30 వేళ్ళకి పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఉంగరాలు, ఈ చిటికిన వేలు పక్కనున్నదాన్ని మాత్రమే ఉంగరం వేలు అంటారు. దీనినే సంస్కృతంలో అనామిక అని కూడా అంటారు. ఈ అనామిక మధ్యలో బొటన వేలు చేర్చి అమ్మవారికి చూపిస్తే అమ్మవారికి నైవేద్యం పెట్టినట్లే. ఇది నైవేద్యం ముద్ర. అలాగే నైవేద్యం మానమని కాదు, లేనప్పుడు ఈ ముద్ర చూపించాలి. ముద్రతో సహితముగా నైవేద్యం పెడితే అది పరమ పూజ అవుతుంది. దీనికి బీజం వం. ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అని నైవేద్యం సమర్పిస్తాం. ఈ పంచపూజలు అయ్యాక రెండు చేతులు జోడించి సరిగ్గా గుండెకాయ ఉన్న చోట తగిలించి ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజా పరికల్పయామి అని అన్ని పూజలు సమర్పించేస్తాం అన్నమాట. ఈ విధంగా పూజలు సమర్పించాక అప్పుడు వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని మొదలుపెట్టి మొత్తం సహస్రనామాన్ని చదివారు. ఒకరి తర్వాత ఒకరు, ముందు వసిని, ఆ తర్వాత కామేశ్వరి, ఆ తర్వాత మోదిని, ఆ తర్వాత విమల, ఆ తర్వాత అరుణ, ఆ తర్వాత జయిని, ఆ తర్వాత సర్వేశ్వరి, ఆపై కౌళిని, వీళ్ళంతా చదువుతుంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళు మాట్లాడితే ఒట్టు, ఒక్క క్షణం గట్టిగా ఊపిరి తీసుకుంటే ఈ శబ్దములు మనకు వినబడవేమో అన్నంత నిశ్శబ్దంగా విన్నారు, ప్రీతితో విన్నారు, ముక్త భీతులై విన్నారు, పరవశించి విన్నారు. సహస్రనామం పూర్తయ్యింది. ఎవరు మాట్లాడరు, చప్పట్లు కొట్టరు, పరమనిశ్శబ్దం ఏర్పడిపోయింది. ఒక మహాధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సమాధిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒకడు ధ్యాన సమాధిలో, ఇంకప్పుడు వాడు మాట్లాడడు, అప్పుడు వాడికి మౌనం తప్ప మరేముండదు. ఒక స్థాయి దాటాక మనుషులు మౌనంలోకి వెళ్ళిపోతారు. ఆ స్థాయిలో అక్కడ అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర ఏం మాటలు వినపడతాయి? ఇప్పుడు మనం ఇంకా స్థాయికి వెళ్ళలేదు కాబట్టి మధ్య మధ్యలో ఫోన్లు వినపడుతున్నాయి, పెద్ద మాటలు వినపడుతున్నాయి. ఒకసారి బ్రహ్మానందం అనుభవించినటువంటి వాళ్ళు ఏమీ మాట్లాడరు. అలాగే అమ్మవారు కూర్చునింది, ఆవిడ మాట్లాడదు. వాగ్దేవతలు కూడా సహస్రనామాన్ని వినిపించి కిక్కురు మనకుండా కూర్చున్నారు. విన్న శ్రోతలు ఒక్కళ్ళు కదలడంలా. ఈ సహస్రనామము యొక్క అర్థము తెలుసు గనక వాళ్ళందరికీ ఆనందంతో పరవశించి అలా ఉండిపోయారు. అర్థం తెలియని వాడు చదివేశాక ఏ చదివేశామా వెళ్ళిపోదాం అంటాడు, కానీ వాళ్ళంతా జ్ఞానులు కదా, అందువల్లే తన్మయత్వంతో ఉండిపోయారు. కొంతసేపటికి ఆ తన్మయత్వంలో నుంచి అందరికీ విముక్తి కలిగిస్తూ జగన్మాత మృదు మధురమైన గంభీరస్వరంతో ఇలా అన్నది, వాగ్దేవతలారా, ఈ స్తోత్రం అత్యద్భుతం, పరమ రహస్యం, రహస్యాతి రహస్యత్వాత్, రహస్యము కంటే రహస్యమైనది. మీరు నా అనుగ్రహంతో రాశారు, ఇక దీనిని లోకానికి అందిద్దాం. త్రిమూర్తులారా, ఓ తక్కిన దేవతలారా, ఇక్కడ ఆసీనులైన వారు ఎవరైనా సరే ఇందులో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే చెప్పన్నారు, కానీ వాళ్ళంతా అప్పుడు తేరుకుని అసలు ఈ స్తోత్రంలో ఎవడన్నా వేలు పెట్టగలడా? అంతటి అపూర్వమైన స్తోత్రం ఇది. ఎక్కడ ఒక్క వ్యర్థపదం లేకుండా ఈ వాగ్దేవతలు రాశారు అని వాళ్ళంతా ఈ స్తోత్రం విని పులకించిపోయాం. ఒక్కసారి వినడంతో ఏమో అందరికీ కంఠస్థం వచ్చింది, జగన్మాత దీనిని జగద్వ్యాప్తం చెయ్యి అన్నారు. ఈ స్తోత్రమును రచించిన వాగ్దేవతలను అమ్మవారు పిలిచి వాళ్ళందరికీ ఘన సన్మానం చేసింది. ఈ స్తోత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో అమ్మే చెప్పింది. ఈ స్తోత్రములలో ఎక్కడ ఒక వ్యర్థపదం ఉండదట. అంటే పాదాన్ని పూర్తి చేయడం కోసం వాడే పదాలు వాడలేదు ఇందులో. తు చ అనే రెండు పదాలు లేకుండా శ్లోకాలు సాధారణంగా ఉండవు. ఏదో రకంగా ఈ రెండు పదాలు ఉంటాయి. మీరు చూడండి ఎక్కడైనా సరే
భూతాత్మ పరమాత్మ చ ఆ చ అనేది లేకపోతే అక్కడ అక్షరం తగ్గుతుంది. అందుకని అలా చెబుతారు. అలా ఎక్కడ చూడండి మీరు భగవద్గీతలో కూడా బోల్డ్, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ అంటే పాదపూర్తి కోసమే కాక కొన్ని అర్థాల కోసం ఉంటాయి అవి. అవి తప్పుడు పదాలు కోసం వెళ్ళి లేనిపోయిన అపార్థం చేసుకోకండి. పాదపూర్తి కోసం రాసి వాటిని మరియు మరియు అనడానికి వాడతారు. అవి సంస్కృతం మర్యాద. కానీ అవసరం లేకుండా అవి లేకుండా రాయబడిన ఏకైక సహస్రనామం ఈ ప్రపంచంలో ఒక లలితా సహస్రనామాలు. మీరు ఎక్కడన్నా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కడ తూచా ఉన్నాయేమో చెప్పండి. పాదపూర్తి కోసం అండను వేసిన పదార్థాలు ఉన్నాయేమో చూడండి, ఉండవు, ఎక్కడ ఉండవు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహ ఆసనేశ్వరి ఇలాగే తప్ప ఎక్కడైనా మాట వరుసగైనా మా ఒక్క తూ ఒక్క చా ఉండదన్నమాట. పూతాత్మ పరమాత్మా చ అవునా, ముక్తానాం పరమాగతి, ఇక్కడ చా ఉందా? అలాంటి చాలు ఉండవు ఇందులో, అలాంటి తూలు ఉండవు, అలాంటి ఏ విధమైనవి ఉండవు. అలా లేకుండా కేవలము నామములు మంత్రములే రాయబడ్డాయి. అందుకే ఇది ఒక అపూర్వ స్తోత్రం. ఇప్పుడు ఈ స్తోత్రమును అమ్మవారు స్వయముగా వారిని సన్మానించిన తర్వాత తీసుకుని వెళ్ళింది. భూలోకంలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో కఠోర తపస్సు చేస్తూ ఎప్పుడు నాకు అమ్మవారు నా సహస్రనామములు నేర్పుతుంది అని ఎదురు చూస్తున్న హయగ్రీవుని దగ్గరికి వెళ్ళింది. పరమ పూజ్యుడు, జ్ఞానస్వరూపుడు, ఆనందస్వరూపుడు అయిన హయగ్రీవుడి దగ్గరికి వెళ్ళింది. హయగ్రీవుడు కళ్ళు విప్పి అమ్మను చూచాడు, పులకించిపోయాడు. ఆ తర్వాత, అమ్మా ఇప్పటికి అనుగ్రహించావా, నేను కోరిన సహస్రనామాలు ఇస్తావా అనగా, నాయన నీకోసమనే ఊర్ధ్వలోకంలో వాగ్దేవతలు సృష్టించాను, వాళ్ళు ఈ సహస్రనామాలు రాశారు. విష్ణుస్వరూపుడువైన నువ్వు కూడా సభకు వచ్చావు, కానీ భూలోకంలో శాస్త్ర ప్రకారం నీకు మళ్ళీ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నీకు ఇదిగో ఈ సహస్రనామం నీకు ఇస్తున్నాను. ఈ సహస్రనామాన్ని ఈ రోజు నుంచి కంఠస్థం చేసి నిరంతరం ఈ కొండ దగ్గర జపించు, ఈ బ్రహ్మపుత్ర తీరంలో. ఇది భక్తి లేని వాడికి ఎప్పుడు ఇవ్వద్దు. నా భక్తాయ శఠాయ చ, అభక్తాయ శఠాయ చ న దేయం అనగా భక్తి లేనివాడికి. శఠుడు అంటే మొండిపీరుగా, కొంతమంది మొండిగా ఉంటారు, ఇంతే నేను ఇంకేం చేయనంటారు. అలాంటి వాడికి ఇవ్వకూడదట, మొండాడికి ఎప్పుడు ఇవ్వకూడదు. మొండాడు రాజు కంటే బలవంతుడు కదా. వినయము, భక్తి, శ్రద్ధ ఇటువంటివి కలిగిన వారికి తప్ప మొండివారికి ఇవ్వరాదు. జాగ్రత్త సుమ, కొంతకాలం అనుష్ఠానం చెయ్యి. అనుష్ఠానం నువ్వు చేయకుండా తొందరపడి కూడా ఇవ్వకూడదు. దీన్ని బట్టి మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది కదా, సహస్రనామం మీరు చదువుకున్న వెంటనే మర్నాడు ఇంకోటి ఎవడికి ఉపదేశం ఇవ్వకూడదు. మీకంటూ పట్టొచ్చాక ఇతరులకు ఉపదేశం ఇవ్వాలి. ఇవాడు ఎవడికి పడితే వాడే నేనే గురువునని మంత్రోపదేశాలు చేస్తున్నారు, ఇది చాలా డేంజర్ సుమ. ఒక మంత్రము తాను అనుష్ఠానం చేసి దాని ఫలితం పొందాక ఇతరులకు అప్పుడు తాను బోధించాలి. అసలు వీడు గట్టిగా జపం చేసిందెంత, ఆ జపం వల్ల శక్తిని పొందింది ఎక్కడుంది? ఏమీ లేకుండా ఎవడు పడితే వాడు ఉపదేశం చేస్తే ఉపదేశం పొందిన వాడికి ఇచ్చిన వాడికి కూడా పెద్ద ఉపయోగం లేదండి. ఒక్కోసారి ప్రమాదం కూడా తెచ్చిపెడుతుంది. అందుకే మానవ కథలో ఓ పద్యం రాశాం, తాను అనుష్ఠానమును చేసి ఇతరులకు బోధించేవాడు దేశికుడు, సద్గురుడు మంత్రాన్ని ఇచ్చేటటువంటి వాడు నిజమైన గురుడు. అలా కాకుండా అనుష్ఠానం చేయకుండా ఏదో పుస్తకాల్లో మంత్రం ఉంది ఆ మంత్రం చదువుకొని ఇతరులకు చేసేయంటే అవతల వాడు చేస్తే వీడికి వాడికి ఏం ఉపయోగం? నిజమైన మంత్రదాత ముందు కొంతకాలం అనుష్ఠానం చేస్తాడు. అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఆ మంత్ర దేవతను చూడగలుగుతాడు కంటి ముందు. ఇప్పటికీ అలాంటి వాడు నేను చూశాను. అసలు నాకంటే ఎక్కువ నా శిష్యులు కొంతమంది అలా అమ్మవారిని దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కదులుతూ ఉంటే మెదులుతూ ఉంటే అమ్మ దర్శనం ఇస్తూ ఉంటుంది వాళ్ళకి. అది కూడా అదృష్టం కదండి. వ్యాసుడి కంటే వ్యాసుడు నా శిష్యులు గొప్పవాడని చెప్పుకున్నాడు ఆయన. ఆయన ఎంతో వినయంగా చెప్పాడు. సమధిక సత్కవీశ్వరులు అన్నాడండి ఆయన. అధికులు అన్నాడా తక్కువ వాళ్ళు అన్నారా ఒకసారి ఆలోచించండి. వ్యాసుడు కాశీ వెడుతూ వెడితే ఏమన్నాడు తెలుసా అగస్త్యుడితో, నేను నాకంటే తక్కువ వాళ్ళని శిష్యులతో వెళ్ళలేదు, సమధిక నాకంటే ఎక్కువ అయిన సత్కవీశ్వరులు జైమిని పైలుడు సుమంతుడు ఉన్న వాళ్లతో కాశీ వెళ్ళానన్నాడు. పదికి మాలిన శిష్యులతో వెళ్ళాను ఒక్క మారం లేదు వ్యాసుడు. అందుకే వ్యాసుడు విష్ణుస్వరూపుడు. అటువంటి జ్ఞానం మంత్రోపదేశం చేసే ముందు పొందాలి, మనం అనుష్ఠానము చెయ్యాలి, ఫలితం పొందాలి. ముందుగా మీ అందరికీ ఒక సూచన, ఇందులో కొందరు మంత్రోపదేశం పొందిన వాళ్ళు ఉంటారు. ఈ మంత్రం అనుష్ఠానం చేసినప్పుడు ఆ మంత్ర దేవత కంటి ముందు కనబడేలా చూసుకోండి, బాగా ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః అని జపం చేస్తే శ్రీమాత ఎలా ఉంటుందో ఆవిడ కనపడాలి. భవదావ సదావృష్టి నమః అన్నప్పుడు సంసారం అనే దావాగ్నిని చల్లార్చి అమృత వర్షం కురిపిస్తున్న అమ్మ మీ కంటి ముందు సాక్షాత్కరించాలి. సాక్షాత్కరిస్తే ఇక మీరు మంత్రానుష్ఠానములో విజయం పొందినట్టే. అనుష్ఠానంలో విజయం పొందాలంటే ఆ మంత్ర దేవత మన కంటి ముందు కనపడి తీరాలన్నమాట. నువ్వు అలా అనుష్ఠానం చెయ్యి, భక్తులకి ఇచ్చే ముందు వీడు అర్హుడా కాదని ఆలోచించి ఇయ్యి అన్నది అమ్మ. తథాస్తు అన్నాడు, అమ్మవారికి నమస్కరించాడు, ఆ అమ్మవారిని కంటి ముందు నిలబెట్టుకున్నాడు. అక్కడే బ్రహ్మపుత్ర నదీ తీరంలోనే మీకు ముందే చెప్పాను కదా, హోసో అంటారు దాన్ని, హయగ్రీవ పర్వతం, అక్కడే కూర్చుని ఈ సహస్రనామాన్ని 1000 ఏళ్ళు అనుష్ఠానం చేశాడు ఆయన. ఇదంతా హయగ్రీవుడే అగస్త్యుడికి చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు మనం. అగస్త్యుడు వెతుక్కుంటూ వెళ్ళాడని చెప్పుకున్నాగా, కాంచీపురం నుంచి హయగ్రీవుడి కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో నా ఫ్లాష్ బ్యాక్ ఇదని చెప్పాడు ఆయన. ఆ సమయంలో నువ్వు వచ్చావు ఇక్కడికి, నేను అనుష్ఠానం చేసుకుని ఆనందం పొందుతున్న సమయంలో నీవు ఇక్కడికి వేం చేసావు. నువ్వు రాగానే ఈ సహస్రనామాన్ని అడిగావు, అడిగినా నీకు ఇవ్వాలా లేదా అని బాగా ఆలోచించాను. నువ్వు కంచిలో ఉన్నప్పుడే ఇచ్చేవాడిని, కానీ ఇచ్చే ముందు అమ్మవారు ఏమంది, భక్తుడు కానివాడికి శిష్యుడికి ఇవ్వద్దంది, అందుకే నీకు ఇవ్వచ్చో లేదో బాగా ఆలోచించగా నీవు పరమ భక్తుడివని, లోపాముద్ర కూడా ఉత్తమురాలని, మీరు ఎంత గొప్పవాళ్ళైనా సహస్రనామం పొందడానికి అర్హులు కాదా అవునా కాదా అని మళ్ళీ ఒకసారి నేను పరీక్షించగా అమ్మ అంది, అప్పుడు ఇస్తున్నాను అన్నాడే. నిజానికి అగస్త్యుడు చాలా గొప్పవాడు, అందులో సందేహం లేదు కదా. అగస్త్యుడు అగం స్తంభయతీతి అగస్త్య, అగ అంటే కొండ, వింధ్యపర్వతాన్ని స్తంభింపజేశాడు కాబట్టి అగస్త్య అన్నారు. అవునా, అంతటివాడు, సముద్రం తాగినవాడు, ఇల్వ నుండి వాతాపిని సంహరించినవాడు, కాశీ మొదలుకుని సమస్త క్షేత్రాలు తిరిగినవాడు, శ్రీశైలం వచ్చి శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని లోకానికి చెప్పినవాడు, ఇన్ని క్షేత్రములు తిరిగిన మహాత్ముడు కనుక ఆయన కంటే గొప్పవాళ్ళు ఉండకపోవచ్చు ఆ కాలంలో. అయినప్పటికీ ఎన్ని ఉత్తమ లక్షణాలున్నా, తీర్థయాత్రలు చేసిన, విద్య ఉన్నా, సంస్కారం ఉన్నా, సహస్రనామం పొందే అర్హత వేరు. ఆ అర్హత ఉందా లేదా అని పరీక్షించాట అగస్త్యుణ్ణి ఎవరు, హయగ్రీవుడు. చివరికి నాకు చాలా అనుమానం అనమాట, అగస్త్యుడు అంతటి వాడిని ఇంత పరీక్షిస్తే కానీ సహస్రనామం ఆ రోజుల్లో ఇవ్వలేదంటే ఇవాళ మనం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వచ్చా అని కొందరికి అనుమానం రావాలి కదా. ఒకసారి మీరు ఆలోచించండి.